of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం August 27, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా వారు సమర్పిస్తున్నటువంటి భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పటిలాగానే సరికొత్త ఎపిసోడ్ తో, ఒక సరికొత్త టాపిక్ తో మీ ముందరకు వస్తున్నాము. మైండ్ మీడియా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పటిదాకా ఈ ప్రోగ్రామ్ని వింటూ ఆదరిస్తున్నటువంటి ఆడియన్స్ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ షోలోకి మొదలు పెడదాము. భారతీయత మన బాధ్యతలో సుమారు ఇప్పటి వరకు ఒక 31-32 ఎపిసోడ్లు దాకా అయినాయి. దేశం గురించి, అలాగే మన భారతీయత ధర్మం గురించి, మన వేద పురాణ ఇతిహాస వాంగ్మయాల్లో ఉన్న విషయాల గురించి, అలాగే దేశంలో జరుగుతున్న వివిధ విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందరిలో ఒక ఆలోచన, అందరిలో ఒక ఆచరణ, మనం ఏం చేయాలి, మనం ఏం అర్థం చేసుకోవాలి అనే విషయాల్లో మనం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాగే పోయిన వారం జరిగిన షోలో పూజా విధానం, పూజ ఎందుకు చేయాలి, నిత్య పూజ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది అనిల్ గారితో మనం విశ్లేషించుకున్నాం. పాత పాడ్కాస్ట్ వినాలంటే గనక myindmedia.com ఆ వెబ్సైట్కి వెళ్తే గనక భారతీయత మన బాధ్యతలో సపరేట్ కేటగిరీ ఉంటుంది, తప్పనిసరిగా మీరు పాత పాడ్కాస్ట్లు వినొచ్చు. అలాగే మైండ్ మీడియా వారికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో యూట్యూబ్ లోకి వెళ్ళి మీరు myindmedia అని సెర్చ్ చేసినట్లయితే కనుక ఛానల్ దొరుకుతుంది. అలాగే ఛానల్ లోకి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే కొత్త కంటెంట్ ఎప్పుడైతే వస్తే మీకు నోటిఫికేషన్స్ అన్ని రావటం జరుగుతుంది. ఇకపోతే ఈ వారం టాపిక్ లోకి మనం మాట్లాడదాము. ఈ వారం టాపిక్ లోకి ఏంటి అంటే కనుక ఒక విభిన్నమైన కోణంలో నుంచి మన దేశంలో జరిగే వివిధమైన మత ప్రచారాలు, అలాగే గనక లీగల్ గా ఈ మత ప్రచారాలకి కాన్స్టిట్యూషన్ లో ఉన్న మనకు తెలియని విషయాలు ఏంటి, అలాగే వివిధ దేవాలయాలు, అంటే కేవలం హిందువులకి సంబంధించింది కాకపోయినా సరే ఇతర మతాలకు సంబంధించిన దేవాలయాలు కానీ హిందూ దేవాలయాలు కానీ ఉన్నటువంటి రూల్స్ ఏంటి, అలాగే మనం ప్రచారం అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ప్రాక్టీస్ చేసుకోవటానికి కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి హక్కులు కానీ లాస్ కానీ ఏమున్నాయి. సో ఇలాగా వేరియస్ ఇష్యూస్ మీద మనం డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు సహదేవ్ కోనపల్లి గారు. సహదేవ్ గారు నమస్తే అండి.
నమస్కారం అండి.
సహదేవ్ గారు వెల్కమ్ టు ది షో అండి.
నమస్కారం.
మీరు ఎన్నో షోస్ కి మన మైండ్ మీడియాలో మీరు కాల్ చేసి మీ అమూల్యమైన సలహాలు అలా విశ్లేషణ కూడా పంచుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు మిమ్మల్ని ఒక గెస్ట్ లాగా పిలిచి షో చేసుకోవటం నిజంగా మాకు ఆనందంగా ఉంది సహదేవ్ గారు. సో సహదేవ్ గారు, ఈరోజు టాపిక్ మనకి ఈ భారతీయత మన బాధ్యత సంబంధించిన టాపిక్ చాలా చాలా సార్లు కూడా మనం గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ధన్వి శ్రీనివాస్ గారితో మనం మాట్లాడుకున్నాం. అలాగే వివిధమైన అంశాల్లో ఈ రిలీజియస్ కన్వర్షన్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ రోజు టాపిక్ మనం మాట్లాడుకున్నట్టు రిలీజియస్ ప్రాపగండా, వాట్ ఆర్ ద ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ అండ్ జుడిషియల్ లా. సో ఇది కనుక మాట్లాడుకుంటే అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సహదేవ్ గారు, అసలు మనకి భారతదేశంలో చాలా మందికి ఉన్న క్వశ్చన్ కూడా ఇది అయి ఉండొచ్చు, భారతదేశంలో 80% ఉన్నటువంటి హిందువులు ఈరోజు మన రైట్స్ కోసం మనమే పోరాడాల్సిన పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది సార్? అసలు
వెంకట్ గారు, ముందు కొద్దిగా ఈ మన దేశంలో ప్రధానంగా సనాతన ధర్మం గత 5000 నుంచి వ్యాప్తి చెంది ఉంది. అయితే మన ఈ ధర్మానికి గత 1300 సంవత్సరాల క్రితం మొట్టమొదటి ఒక ఛాలెంజ్, ఒక ముప్పు వచ్చి పడింది. అంటే అప్పటిదాకా ఎన్ని రకాల అభిప్రాయాలు ఉన్నా, బౌద్ధం, జైనం, లేకపోతే ఇలాంటి చాలా ఉన్నా కూడా ఎవరు ఒకరిని ఒత్తిడి చేసి ఇంకొకరిని మతం మార్చమని చెప్పలేదు.
అవును.
అయితే మొట్టమొదటిసారి అరేబియా నుంచి మనకి సింధు, ఇవాళ పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్న సింధు ప్రాంతానికి 712 సంవత్సరంలో మహమ్మద్ బిన్ కాసిం అనే అతను వచ్చాడు దండయాత్ర. వచ్చినప్పుడు మొట్టమొదటిసారి మన సనాతన ధర్మానికి ఒక గొప్ప సమస్య వచ్చి పడింది. అప్పటిదాకా జరిగిన యుద్ధాల్లో కేవలం 2 రాజుల యుద్ధ సైన్యాలు మాత్రమే పాల్గొనేవి. సామాన్య జనాలకి యుద్ధాలతో సంబంధం ఉండేది కాదు. ఆ రాజు ఈ రాజు కొట్టుకునేవాడు, గెలిచిన వాడు కి ఓడిన వాడు కప్పం కట్టేవాడు, ఆయన వెళ్ళిపోయేవాడు అయిపోయేది. కానీ ఈ బిన్ కాసిం వచ్చినప్పటి నుంచి కూడా యుద్ధంతో పాటు యావత్ సమాజాన్ని మతాన్ని ధర్మాన్ని మార్చటం, తర్వాత ఆడవాళ్ళని పిల్లల్ని బానిసలుగా ఎత్తుకెళ్లటం, మొత్తం యుద్ధం గెలిస్తే గెలిచిన వాడి మతంలోకి ఓడిపోయిన వాళ్ళ మీద వెళ్ళిపోవాలి.
అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది మత ప్రాతిపది మీద యుద్ధాలు జరిగాయి అప్పట్లో కొంతవరకు.
దీనికి వాళ్ళ మత ఆచరణ సిద్ధాంతం కూడా ఉంది. ఇప్పుడు మతాల పేరు చెప్పుకోకుండా ఒక మతం ప్రధానంగా ఉన్న 2 మతాలు మనకి క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ, ఒక మతంలో వాళ్ళకి మొత్తం ప్రపంచంతో ఒకే దేశం ఉంటుంది, ఒకే రాజ్యం ఉండాలి, అందులో ఒకే ఫలానా దేవుడు ఆజ్ఞ ప్రకారం పరిపాలన జరగాలి అనే సిద్ధాంతం ఒకరికి ఉంది. వాళ్ళకి నేషన్ కాన్సెప్ట్ లేదు. డెమోక్రసీ, ప్రజాస్వామ్యము, రాజ్యాలు, హద్దులు, సరిహద్దులు అనేది ఏం లేదు. వాళ్ళ దృష్టిలో ప్రపంచం అంతా ఒకే ఒక పరిపాలన ఉండాలని వాళ్ళు నమ్ముతారు. ఆ నమ్మకాన్ని ఈ యుద్ధాల ద్వారా, మత మార్పిడి ద్వారా ముందుకు తీసుకెళ్తారు. రెండో మతం ఇంకో సిద్ధాంతాన్ని అవలంబిస్తుంది. మీరు పుట్టుకతో పాపులు, మీరు ఈ పాపాల నుంచి బయటకు రావాలంటే పలానా దేవుని రక్షకుడుగా అంగీకరించాలన్న సిద్ధాంతం కాబట్టి మనల్ని పాప విముక్తి చేసుకున్నాం అన్నటువంటి ఒక అభిప్రాయంతో వాళ్ళని మనల్ని మతం మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
అంటే చెప్పాలంటే మనం మనిషిగా ఉన్నప్పుడు ఏదో ఒక తప్పు అనేది ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. మనిషి తప్పు ఒప్పుల సమ్మేళనమే మనిషి మానవ జీవితం కదా. సో తప్పు చేయని వాడు ఉండడు. అందుకని వాళ్ళు మీరు తప్పు చేస్తే కనుక ఇక్కడికి వస్తే కనుక మీరు మీ పాపాలు పోతాయి అని అనుకుంటే ఎంత అవివేకం అండి. అది అంత మించిన అసలు దీంట్లో ఒక స్పిరిచువాలిటీ కాన్సెప్ట్ ఏమీ లేదు. అంటే దేవుడు క్షమిస్తాడు కాబట్టి నువ్వు క్షమించు, ఇక్కడికి వస్తే క్షమిస్తాడు, అక్కడికి వెళ్తే క్షమించాడు.
అంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత తప్పులు చేయడం సహజం అండి.
అవును.
అయితే పుట్టకతోటే పాపి నువ్వు, ఒరిజినల్ సిన్. ఎప్పుడో ఎవరో చేసిన తప్పుకి ఈ మానవ జన్మ పాపిస్తు జన్మ, ఆ పాపిస్తు జన్మ నుంచి బయటపడాలంటే నువ్వు మతం మారాలి, పలానా దేవుణ్ణి ఒప్పుకోవాలి, పలానా రక్షకుడు ఒప్పుకోవాలి అన్న ఒక
బేసిక్. సహదేవ్ గారు, ఇక్కడ బేసిక్ పాయింట్ మనకు తెలియాల్సిన అవసరం ఏంటంటే అన్ని మతాలు ఒకటే అని అనుకుంటే గనక స్పిరిచువల్ లెవెల్లో మనం ఆలోచిస్తే హిందూ ధర్మంలో మనకేంటంటే ప్రతి మానవుడు కొన్ని కర్మల వాసనలతో ఇక్కడ మనకు పుడతాడు. అలాగే ఈ జన్మలో మనం చేసుకున్న పుణ్య పాపాలు కర్మలను బట్టి మనకు మరు జన్మ ఉంటుంది, అంటే మళ్ళీ ఇంకో జన్మ ఉంటుంది. అంటే మన జీవితం అనేది మరు జన్మకి మార్చుకునే ఒక మంచి సదవకాశం సనాతన ధర్మంలో. అది చెప్తే కనుక వేరే ధర్మాల్లో ఏం చెప్తారంటే యు ఆర్ ఎ సిన్నర్, అంటే బై బర్త్ యు ఆర్ ఎ సిన్నర్.
అవునండి. మనకేంటంటే కర్మ, పునర్జన్మ, మోక్ష సిద్ధాంతాలు మనవి. నువ్వు సో ఈ 3 సిద్ధాంతాలు కలుపుకుని మన జీవితం వెళ్తూ ఉంటుంది. అయితే మనకి ఈ 712 సంవత్సరంలో బిన్ కాసిం వచ్చినప్పటి నుంచి 1213 సంవత్సరాలుగా ఈ సమస్య మనకు ఉత్పన్నమైంది. ఇవాళ నిన్నట్టు కాదు. ఎందుకంటే అక్కడ మతము, రాజ్యాధికారము, ప్రజల జీవనము 3 ముడిగట్టేసి ఒకే పద్ధతిలో వెళ్ళాలని ప్రయత్నం చేశారన్నమాట. అదే దీని మూలం, మత మార్పిడి సమస్య మూలం అది.
అంటే ఒక రకం చెప్పాలంటే మనం ఏదైతే రాజ్యాన్ని మనం గెలుచుకున్నామో వాళ్ళు నా మతంలోకి రావాల్సిందే.
అంతే.
అంటే ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈజ్ ఎ ఫైట్ ఫర్ పవర్ అని చెప్పొచ్చు అండి.
పవర్ అండ్ బిలీఫ్, ఫైట్ ఫర్ నమ్మకం.
పవర్ అలాగే. అంటే ఇప్పుడు మన సరిహద్దులు మనకు తెలిసినాయి అనుకోండి, ఇప్పుడు మన ఇల్లు బౌండరీస్ ఏంటో మనకు తెలిసింది అనుకోండి, మన ఇంట్లో మనం ఏం చేసుకుంటాం అనేది మనం మనం చూసుకుంటాం. కానీ కనిపించిందల్లా నా ఇల్లే అన్నాం అనుకోండి, సో అప్పుడే గొడవలు
వస్తాయి. జరిగేది అక్కడ.
సో అంటే గ్రాబింగ్, ల్యాండ్ గ్రాబింగ్ ఆర్ పవర్ గ్రాబింగ్ టెక్నాలజీలోకి వెళ్తే కనుక మనం ల్యాండ్ గ్రాబింగ్ పవర్ గ్రాబింగ్ వ్యవస్థల్లాగా ఉంటే, అలాగే అందుకనే అండి మన సనాతన ధర్మంలో కూడా మనం ఇంతవరకు చరిత్రలో కూడా మనం ఒక దేశం మీద దాడి చేయటము, మనం ఒక దేశం మీద యుద్ధం చేయటం అనేది మన చరిత్రలో కూడా లేదు. అసలు సో ఇంకొక క్వశ్చన్ సాదేవ్ గారు, మీ గురించి ఒక చిన్న మన శ్రోతల కోసం ఒక చిన్న ఇంట్రొడక్షన్ చెప్తారా సార్?
నేను భారతీయ స్టేట్ బ్యాంక్ లో ఆఫీసర్ గా పనిచేసి 13 ఏళ్ల క్రితం స్వచ్ఛంద పదవి విరమణ చేశానండి.
ఓకే.
చేసి నేను వ్యక్తిగతంగా మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్, ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజర్ గా నా వ్యక్తిగతంగా నా వృత్తి పని కొనసాగించుకుంటానండి.
ఓకే. సో అలాగే మీరు క్రౌడ్ ఫండింగ్ కూడా ట్విట్టర్ లో ఇట్లాంటి క్రౌడ్ ఫండింగ్ కూడా బాగా చేస్తారు కదండి, సో దాని గురించి మన శ్రోతలు చెప్తారా కొంచెం ఒకసారి?
అంటే ఒక 3-4 అనుభవాలు ఉన్నాయండి ప్రస్తుతం నాకు. ఒక ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో నర్సీపట్నం దగ్గర గోల్గొండ అనే గ్రామంలో మన ఎస్సీ కాలనీ ఒకటి ఉందండి. ఆ ఎస్సీ కాలనీలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆర్థిక సహాయంతో
సమరసేషన్
5 లక్షల రూపాయలతో ఒక గుడి నిర్మాణానికి డబ్బులు ఇచ్చారు. అయితే కొంత లోకల్ గా ఆర్థిక వనరులు సరిగా లేకపోవటం, అనుకున్న దానికన్నా గుడి కొంచెం పెద్దగా నిర్మించడం వల్ల వనరులు సరిపోలేదు. గుడి కొంతవరకు వచ్చి అయిపోయింది, అంటే విగ్రహ ప్రతిష్ట పూజ అన్ని అయిపోయినాయి కానీ పూర్తి అసంపూర్తిగా ఉండిపోయింది ఆ గుడి. దానికి మన మిత్రులు కొంతమంది స్వామీజీలు వాళ్ళు ఇట్లా పరిచయం అయిన వాళ్ళు ఏమంటే మీరు ఇట్లా సామాజిక మాధ్యమాల్లో ఏమన్నా ప్రయత్నం చేయగలరా క్రౌడ్ ఫండింగ్ అన్నారు. సరే, నేను ట్విట్టర్ లో కొంచెం యాక్టివ్ గా ఉండడం వల్ల ట్విట్టర్ తర్వాత ఫేస్బుక్ వాట్సాప్ తర్వాత ఇలా మీ యొక్క పెట్టి మీ కూడా దాన ధర్మ ఫౌండేషన్ వీళ్ళందరికీ కూడా నేను ఒక ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. తద్వారా ఒక 7-8 నెలలు అయ్యిందనుకుంటాను నా గుడికి ఒక 2.5-3 లక్షల వరకు మనం రకరకాల దారుల్లోంచి మనకి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు స్పందించారండి. ఆస్ట్రేలియా నుంచి జర్మనీ దాకా అమెరికా దాకా ప్రతి ఒక్కరూ స్పందించి దానికి తోచినంత సహాయం చేసి ఇవాళ గుడికి ముందు మంటపం వచ్చేసింది. ఇప్పుడు పూర్తి వస్తుంది, ఇంకా కొంత ఇదవుతే పూర్తి గుడి ఉపయోగంలోకి వస్తుంది. సో అక్కడ మంచి లోపలికి ఏజెన్సీ ప్రాంతం, గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతం అది. సో అక్కడ ఉన్న శ్రోతలందరికీ కూడా ఇది KD పేట అంటే అల్లూరు సీతారామరాజు గారి స్మారకంకి వెళ్లే దారిలో ఉంటుంది. సో నా మనవి ఏంటంటే విశాఖపట్నం పరిసర ప్రాంతాలు, కాకినాడ, ఎవరైనా సరే అల్లూరు సీతారామరాజు గారి స్మారకానికి పిక్నిక్ వెళ్ళినప్పుడు తప్పకుండా హైందవ సోదరులందరూ కూడా ఈ గుడి దగ్గర ఆగి అక్కడ ఉన్నటువంటి శ్రీరామ, సీతారామ, ఆంజనేయ, గణేష్, విఘ్నేశ్వర, దుర్గామాత వారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను.
బాగుంది సాదేవ్ గారు. ఇక్కడ శ్రోతల కోసం ఒక్క నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. సాదేవ్ గారు చెప్పినట్లు సాదేవ్ గారు చాలా క్రౌడ్ ఫండింగ్ మీద చాలా యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటారు. అలాగే మన సనాతన ధర్మం యొక్క పట్టుకొమ్మలైన టెంపుల్స్ గాని, వేద పాఠశాలలు గాని, గోశాలలు గాని, ఇలాంటి ఫండింగ్ కావాల్సి వచ్చినప్పుడు సహదేవ్ గారు అలాగే దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఇలాగ చాలా మంది సహాయం తీసుకొని మేము కూడా గొలుగొండ దాన ధర్మ ట్రస్ట్ కూడా ఆ గొలుగొండ టెంపుల్ కి మాకు తోచిన సహాయాన్ని అందించడం జరిగింది. సో ఆ ప్రాజెక్ట్ లో అలాగే ఇక మీదటి కూడా ప్రాజెక్ట్స్ లో మేము సహదేవ్ గారితో చాలా క్లోజ్ గా పనిచేస్తున్నాము. ఇక్కడ శ్రోతలకు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే సహదేవ్ గారు ఆయన వృత్తిరీత్యా ఆయన ఉద్యోగం చేసుకుంటూనే మన ధర్మం కోసం పాటుపడుతున్నారు, మన ధర్మం కోసం పనిచేస్తున్నారు. సో ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అంటే చాలా మంది నాకు టైం లేదు, నాకు కుదరదు, నేను చాలా బిజీగా ఉన్నాను అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది బిజీగానే ఉండొచ్చు కూడా, కానీ ఏ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మన దేశం కోసం మన ధర్మం కోసం పనిచేసే వాళ్ళు ఇంకా ఉన్నారు, మనం కూడా వీళ్ళ నుంచి స్ఫూర్తి తీసుకొని మనం కూడా పనిచేయచ్చు అనే ఒక చిన్న ఆశయంతోనే మనలాంటి వాళ్ళు ఒక కామన్ మ్యాన్ ని ఆ దృష్టికోణంలో నుంచి ఈ షోలోకి ఎక్కువ మంది అలాంటి గెస్టులనే పిలవటానికి ఇదొక కారణం, అది గమనించగలరని మనవి. సాధ్య గారు ఇంకా మన టాపిక్ లోకి వెళ్దాం సార్.
చెప్పండి
సాధ్య గారు. ఇంకా నాకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ కాన్స్టిట్యూషన్ లో మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి, ఇది చాలా ఆర్టికల్స్ ఉన్నాయి, అలాగే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి అసలు ఈ ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియాలో ఏంటంటే, ఇండియా అనేది సెక్యులర్ కంట్రీ కాబట్టి మేమేమైనా చేస్తాము, మా మతాన్ని మేము ప్రచారం చేసుకునే హక్కు ఉంది అని చాలా చాలా రెగ్యులర్ గా వినిపిస్తున్నటువంటి అంశాలు. సో కానీ ఈ మత ప్రచారానికి సంబంధించి అసలు మన ఆర్టికల్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి, అసలు బేసికల్ గా మన శ్రోతలకు ఏం తెలియాలండి?
అంటే మనకి 1947లో బ్రిటిష్ వారు మనకి అధికారం మార్పిడి చేసి ఇక మీకు కావాల్సిన పరిపాలన మీరు చేసుకోండి అని మనకి మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అది స్వాతంత్రం అనొచ్చు, అధికార మార్పిడి అనొచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు మనం. దీంట్లో భాగంగా మన ఆనాటి పెద్దలందరూ కూడా రాజ్యాంగం ఒకటి కావాలి మనకి, రాజ్యాంగం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మనకి ఒక రాజ్యాంగం తయారు చేసే ప్రక్రియ మొదలుపెట్టారు.
అంటే కమిటీ బేసికల్ గా అసెంబ్లీ అంటే
ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉంది, ఒక భారత రాజ్యాంగ నిర్మాణ సభ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒకటి ఉంది.
ఓకే,
దానిలో కమిటీలు సబ్ కమిటీలు ఉండేవి. అందులో ఏం చేశారంటే ప్రాథమిక హక్కుల ముసాయిదా ఒక తయారు చేయడానికి ఒక కమిటీ, ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇవాళ మనం చూస్తున్నటువంటి మనం అనుభవిస్తున్నటువంటి ప్రాథమిక హక్కులన్నీ కూడా ఈ యొక్క రాజ్యాంగ నిర్మాణ సభ ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ వారి ఆలోచనల ఫలితం ఇదన్నమాట.
ఓకే,
అయితే ఇందులో భాగంగా ఒక ప్రస్తావన వచ్చింది, మన భారతదేశంలో విభిన్న మతాలు ఉన్నాయి, అందరికీ కూడా సరి అయిన సమానమైన హక్కులు కలగాలి అన్నటువంటి ఆలోచన తోటి వారు కొన్ని ప్రతిపాదనలు చేశారు. అయితే ఇవాళ మనం చూస్తున్నది ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ అవన్నీ కూడా పెట్టారు. అయితే దానికి ముందు అక్కడ జరిగిన డిస్కషన్స్ ఎలా జరిగాయి అంటే, ఒక మతాన్ని నుంచి ఇంకో మతానికి మనకి మారడానికి ఒత్తిడి తీసుకురావడం కానీ అనుచితమైన ప్రభావం ద్వారా చేయడమే కానీ చేస్తే అది చట్టం గుర్తించకూడదు అని ఒక ప్రతిపాదన పెట్టారు.
చట్టం గుర్తించకూడదు అంటే ఫోర్స్ఫుల్ కన్వర్షన్ సార్ అలౌడ్ అన్నట్లు,
ఇన్సెంటివ్ అలాంటి ఇవ్వకూడదు, అటువంటి ఒత్తిడిని కానీ అనుచిత ప్రభావాన్ని కానీ కలిగించడం అపరాధం కావాలి అని మన ఒక కమిటీలో ప్రతిపాదించారు. ప్రతిపాదిస్తే ఇది ఏదైతే మతాలు వ్యాప్తి చేయాలి, తన ఆలోచన అందరి మీద రుద్దాలి అనుకునే ఆలోచన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ తీవ్రంగా ప్రతిఘటించారు. అయితే ఇది అప్పట్లో కేఎం మున్షి గారు ఈ యొక్క ప్రతిపాదన చేశారు, ఆయన కమిటీ సభ్యులు.
అంటే అది ప్రతిపాదన మంచి ప్రతిపాదనే కదండి, అంటే ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ ఉండకూడదు అని.
అంటే అవతల వాళ్ళ మనసులో లోపల ఒకటి బయట ఒకటి ఉంది కదా, ఇప్పుడు మనకి మనం చూపు స్వామి మీద చిత్తం ప్రసాదం మీద అంటూ ఉంటారు. సో అలా ఇక్కడ కూడా మేము అన్ని మతాలకి సమాన హక్కులు కావాలంటూనే వీళ్ళు వాళ్ళ మతాన్ని ఏదో ఒక రకంగా వ్యాప్తి చెందించే ఆలోచనలో పడ్డారు. ఇప్పుడే ఆలోచించే ఈ సమస్య ఉంది, అసలుతో ఉంది ఇది సమస్య. చివరికి దాన్ని అంబేద్కర్ గారు ఒక వయా మీడియా సొల్యూషన్, ఒక అందరికీ ఆమోదయోగ్యంగా అందరికీ సమాన హక్కులు ఉంటాయి వాళ్ళ మతాన్ని పాటించడానికి అన్నటువంటి ఒక ఇది పెట్టారు అంబేద్కర్ గారు, డాక్టర్ అంబేద్కర్ గారు ఈ ప్రతిపాదన పెట్టారు. అయితే ఈ ప్రతిపాదనలో ప్రాపగేట్ అంటే వ్యాప్తి చేసే పని హక్కు లేదు. ఈ మొదటి స్టేజ్ లో అసలు మతాలు మార్చడం, ప్రలోభ పెట్టడం అన్నది చట్టరీత్యా నేరం అని పెట్టారు, అది వద్దన్నారు. రెండో దశలో అందరికీ సమాన హక్కు ఉంటుంది, వారి వారి మతాలను ఎంచుకున్న మతాలని పాటించే హక్కు ఉంటుందని డాక్టర్ అంబేద్కర్ గారు ప్రతిపాదన పెట్టారు కాంప్రమైజ్ ఫార్ములా కింద.
ఓకే, అంటే మనం కూడా అంటే హిందువులు కూడా ఎవరైనా సరే, హిందువులైనా ఎవరైనా సరే భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి వారి వారి మతాలని ఆచరించుకోవచ్చు,
మార్చుకోవచ్చు, ఇష్టం వచ్చిన మతంలో మారచ్చు, ఆ మతాన్ని ఆచరించవచ్చు, వదలచ్చు, మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళచ్చు, ఫ్రీడమ్ ఇచ్చారు, పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.
ఓకే,
అయితే అందులో ప్రాపర్టీ అనే పదం లేదు, అంటే వ్యాప్తి చేసేసుకునే హక్కు లేదు మొదట్లో. ఆ తర్వాత ఒక మతం వారు ఈ రోజు ఎవరైతే ఎక్కువగా మత మార్పిడికి పాల్పడుతున్నారో ఆ మతం వారు బాగా తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క ప్రాపగేట్ వ్యాప్తి చెందే హక్కు, మతాన్ని వ్యాప్తి చేసుకునే హక్కుని దాంట్లో ఒక చేర్పించారు, అలా ఒత్తిడి
తీసుకొచ్చారు.
ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే మనకి ఈ ఆర్టికల్ 25 లో ఫైనల్ గా ఈ మూడు ఘట్టాలు దాటుకుని మనకి ఈ ఆర్టికల్ 25 అనేది ఈరోజు మనకి మత స్వేచ్ఛ ఇచ్చే ఒక ప్రాథమిక హక్కుగా మనకి రాజ్యాంగంలో మిగిలిందన్నమాట.
అది ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు ఈ ఆర్టికల్ 25 అసలు ఏంటి సార్, ఒకసారి మీరు ఏమైనా చదవగలరా ఆర్టికల్ 25 అసలు ఏంటి, హై లెవెల్ లో సమ్మరీ ఏంటి?
ఇప్పుడు ఈ ఆర్టికల్ 25 అంటే 25(1)(3)(4) సబ్సెక్షన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ సబ్సెక్షన్ వచ్చేసి ప్రజా భద్రత, నైతిక, ఆరోగ్య విషయాలకు లోబడి మత స్వాతంత్ర్యము, మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించే, ఆచరించే, ప్రచారం చేసే హక్కు అందరు వ్యక్తులకు సమానంగా ఉండును.
అంటే నైతికంగా ఆరోగ్య విషయంలో ఇంకో మూడో పాయింట్ ఏంటి సార్?
ప్రజాభద్రత.
ప్రజాభద్రత అంటే ఎవరన్నా వచ్చి మన ఇంటి ముందులకు వచ్చి చేస్తుంటే మాకు వీళ్లతో భయంగా ఉంది అని చెప్తే గనక అది అది కరెక్ట్ కాదు.
ఏదైనా కావచ్చు, ప్రజాభద్రతకి భంగం కలగకూడదు. ప్రజాభద్రత అన్నది అది ఆ సందర్భాన్ని బట్టి ఆ కాంటెక్స్ట్ బట్టి వస్తుంది ప్రజాభద్రత అన్నది.
ఓకే, అంటే ప్రజాభద్రత, ప్రజా ఆరోగ్యం, అలాగే నైతిక విలువలతో కూడినటువంటి ప్రాపగాండ చేసుకోవచ్చు.
అవును.
ఓకే,
ఇది రాజ్యాంగంలో పెట్టినటువంటి ఒక ఇదండి. అయితే దీనికి మనకి ఏంటంటే మనకి రాజ్యాంగంలో 19 ఆర్టికల్లో మనకి ఇతర ప్రాథమిక హక్కులు ఉంటాయి.
అదర్ ఫండమెంటల్ రైట్స్ లైక్ మనం ఎక్కడికైనా వెళ్ళి మూవ్ అయ్యి ఎక్కడైనా ఇండియా మొత్తం మీద ఎక్కడైనా వెళ్ళి సెటిల్ అవడానికి అవకాశం, అలాగే అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ అట్లాంటి.
అవునండి, అవును. భారతదేశ పౌరుడు వీసా పాస్పోర్ట్ లేకుండా భారతదేశం ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఒక ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ అండి అది.
అవును,
ఒకటి. రెండోది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ. సో మనకి మూడు ఈ డిస్కషన్ కి మూడు హక్కులు మనం చూడాలండి. ఒకటి ఏంటంటే ఆర్టికల్ 25 ఉన్నటువంటి మత పరమైన స్వేచ్ఛ, ఆర్టికల్ 19 ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ, తర్వాత ఆర్టికల్ 19 ఉన్నటువంటి భారతదేశ పరిధిలో ఎక్కడున్నా తిరిగే స్వేచ్ఛ, ఈ మూడు ఉన్నాయండి. అయితే అయితే ఈ మనకి 1900 ఈ రాజ్యాంగం తయారయ్యే దేశం తయారైన కొద్ది రోజులకే తర్వాత ఏం జరిగిందంటే ఒక మధ్యప్రదేశ్ హైకోర్టులో కేసు వచ్చిందండి. ఈ కేసు విషయంలో ఏం జరిగిందంటే ఈ ప్రాపగేట్ అంటే వ్యాప్తి చెందే హక్కు, మతాన్ని వ్యాప్తి చేసే హక్కు లోపలే మత మార్పిడి హక్కు కూడా ఇమిడి ఉంది అని ఒక వాళ్ళు వాదన తీసుకొచ్చారు మత మార్పిడి.
ఎప్పట్లో అండి ఇది?
దీన్ని స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ వర్సెస్ రెవరెంట్ స్టానిస్లాస్ కేసు అంటారండి దీన్ని. ఇది ఒక ఇది వచ్చేసి మనకి భారత దేశం తయారయ్యి కొద్ది సంవత్సరాలకే వచ్చేసింది కేసు.
అంటే అప్పటి నుంచే ఈ అప్పటి నుంచే ఈ మత మార్పిడి అనేది వేళ్ళూరుకు పోయి ఉంది.
అవునండి, అవునండి. ఎందుకు రాజ్యాంగం నిర్మాణ టైంలోనే అంత పెద్ద చర్చ జరిగిందంటే మీకు అర్థమైపోవాలి.
అవును,
ఇది దాదాపు 1952 కాదండి అది రాజ్యాంగం వచ్చిన అది సమ్వేర్ బిట్వీన్ 1960-70 మధ్యలో వచ్చింది అండి 60-70 మధ్యలో వచ్చింది కేసు. ఈ కేసు ఏంటంటే స్టానిస్లాస్ కేసు ఏంటంటే 1977 అంతిమ తీర్పు వచ్చింది సుప్రీంకోర్టులో. వీళ్ళు మన ఇది క్రైస్తవ మతానికి సంబంధించిందండి. వారు వాదన ఏమిటంటే మతం మార్చే ప్రక్రియ క్రైస్తవ మతానికి ఒక పునాది లాంటిది. క్రైస్తవ మత నమ్మకాల్లో మతం మార్చడం అన్నది ఒక ఫండమెంటల్ బిలీఫ్, ఒక ఇంటెగ్రల్ బిలీఫ్
క్రైస్తవులకి.
మతం మార్చడం అన్నది ఒక ఫండ్, ఒక వాళ్ళ మతం యొక్క ముఖ్య ఉద్దేశము, ముఖ్య సిద్ధాంతము. కనుక ఎప్పుడైతే రాజ్యాంగం మాకు మతాన్ని పాటించి ప్రకటించి ఆచరించి వ్యాప్తి చెందించి హక్కు ఇచ్చిందో, ఈ మతం మార్చే హక్కు కూడా అందులో ఇమిడి ఉంది. ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని వాదించారు.
అబ్బో, ఓకే, చాలా డెప్త్ ఉంది వాదనలో. ఓకే, అర్థమైంది.
అయితే అది మధ్యప్రదేశ్ హైకోర్టులో ఓడిపోయారు. మళ్ళీ వారు సుప్రీంకోర్టులో అప్పీల్ వేశారు. అప్పీల్ వేస్తే సుప్రీంకోర్టు కూడా ఆ కేసు కొట్టేసిందండి, ఇది తప్పు వాదన అని చెప్పేసి. అక్కడ మత మార్పిడికి మత వ్యాప్తికి తేడా చాలా చాలా అంతరం ఉంది, చాలా తేడా ఉంది. మీరు మతాన్ని వ్యాప్తి చేసుకోండి అని చెప్తే మీరు మతాన్ని మార్చడం కాదు, అక్కడ మీకు ఇచ్చిన హక్కు అది.
ప్రాపగేట్ ఈజ్ నాట్ కన్వర్షన్.
ప్రాపగేట్ వేరు, కన్వర్ట్ వేరు అన్న రెండు పదాలకి చాలా మంచి నిర్వచనం ఇచ్చింది సుప్రీంకోర్టు అక్కడ ఆ జడ్జిమెంట్ లో.
ఓకే, సో ఒక్కసారి మన శ్రోతల కోసం సార్ నేను ఆ కేసు డీటెయిల్ ఇది చదువుతాను. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న శ్రోతలు కనుక మీరు గూగుల్ చేయాలంటే కనుక గూగుల్ చేయండి. స్టానిలస్ నేను స్పెల్ చేస్తాను, STANISLAUS, స్టానిస్లాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ 1977 అని మీరు గూగుల్ చేసినా కూడా ఈ కేసు వికీపీడియాలో మీకు పూర్తి డీటెయిల్స్ దొరుకుతాయి. చెప్పండి సార్.
సో ఇది ఇది వాళ్ళ వాదన అక్కడ మొదలైందండి ఇది ఈ వాదన.
సో అంటే రెండు హైకోర్టులో అలాగే సుప్రీంకోర్టులో రెండు న్యాయస్థానాల్లో ఓడిపోయారు వీళ్ళు.
అవునండి. అయితే ఈ మత సూత్రాలను వివరించి తన మతాన్ని వ్యాప్తి చేసుకునే హక్కు మాత్రమే ఉంది, వేరొక వ్యక్తిని తన మతంలోకి రమ్మని మార్చుకోమని చెప్పే హక్కు లేదు, హక్కు కాదు. ఒకరికి ఉన్న స్వేచ్ఛ వేరొకరికి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు నీకు నీ మతంలోకి అందరినీ మార్చుకునే హక్కు నీకు ఉందంటే నీ మతంలో రాకూడదు, నా మతాన్ని నేను పాటించుకోవాలనే హక్కు నాకుంది కదా. అంటే ఎవ్రీ రైట్, ఎవ్రీ ఫండమెంటల్, ప్రతి ప్రాథమిక హక్కులో అవతల వాడి హక్కులు కూడా ఉన్నాయి కదా.
అవును,
అది అక్కడ కోర్టు వారు చాలా స్పష్టం చేశారు. దాంతో కొంతవరకు ఆ వాదన వీగిపోయింది, అక్కడతో ఆ వాదన వాళ్ళు మానేశారు.
ఓకే ఓకే, సో చాలా కొత్త విషయం సార్, నాకు తెలియదు ఇది. అలాగే ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయా సార్? అంటే మనకి శ్రోతలకి ఇంట్రెస్టింగ్ గా ఉండే కేసెస్
ఉన్నాయండి. ఇప్పుడు ఏం జరిగిందంటే మామూలుగా ఈ కేసులన్నీ కూడా మనకి ఒకరు తమ మతాన్ని ప్రకటించే వ్యాప్తి చేసే ప్రక్రియలో ఇతరులకి రకరకాల సమస్యలు భంగాలు సృష్టించడం వల్ల వచ్చిన కేసులు అండి ఇవన్నీ కూడాను. మనకి మొట్టమొదటి కేసు 1955 కలకత్తాలో వచ్చింది.
55 అంటే స్వాతంత్రం వచ్చిన 5-6 సంవత్సరాల్లోనే.
ఒక పోలీస్ కమిషనర్ ఒక ప్రార్థనా మందిరం మీద లౌడ్ స్పీకర్ పెట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇవాళ ఇట్ ఇస్ టేకన్ ఫర్ గ్రాంటెడ్, ఇవాళ ఎవరు పర్మిషన్ అడగడు, పెట్టేస్తాడు, రాత్రి మొబైల్ అందరి చెవులు చింపేస్తారు. కానీ ఆ రోజున పర్మిషన్ కోసం ఒక ఆయన అప్లై చేస్తే ఇది ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది అని పర్మిషన్ ఇవ్వను అన్నారు కమిషనర్ వారు. అయితే అప్పుడు ఆయన కోర్టుకు వెళ్ళారు, రాజ్యాంగంలో Article 25 ప్రకారం నాకు మత పాటించే స్వేచ్ఛ ఉంది, నా మతంలో భాగంగా ప్రార్థనలకి పిలవడం అన్నది నా మతంలోని ఒక ప్రాథమిక హక్కు. కనుక నా మతంలోని ప్రార్థనకి అందరినీ రమ్మని చెప్పి మైకు లౌడ్ స్పీకర్ యాంప్లిఫైయర్ ద్వారా నేను చేయాలి, అది నా ప్రాథమిక హక్కు అని వాదించారు. అది అప్పుడు కోర్టు కూడా 1955 మసూద్ ఆలం అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ 1955 అని ఉంది కలకత్తా కేసు.
మసూద్ ఆలం అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ 1955 కలకత్తా.
అవునండి.
ఓకే,
దీంట్లో ఆ కోర్టు వారి ఏం చెప్పారంటే ఆర్టికల్ 25 అనేది ఒక అపరిమితమైన హద్దు అదుపు లేని హక్కు కాదు, అందులో మూడు షరతులు ఉన్నాయి. అందులో మిగతా ప్రాథమిక హక్కుల్లో షరతులతో మొదలవు, ఒక ఆర్టికల్ 25 మాత్రమే షరతులతో మొదలవుతుంది.
ఓకే, అంటే ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ అనేది ఏం షరతు ఏమి ఉండదు, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళచ్చు, షరతులు ఏం లేవు.
ఉంది కానీ అయితే ఈ ఆర్టికల్ 25 మొదట్లోనే ప్రజా భద్రత, నైతికత, ఆరోగ్యం ఈ మూడింటికి లోబడి ఈ హక్కు ఉంటుంది అని వాళ్ళు చెప్పారు రాజ్యాంగంలో. కోర్టు
అంటే ఇప్పుడు కూడా ఒక్క నిమిషం సాధే గారు, ఇక్కడ ఒకటి క్లారిఫై చేయాలి. ఇప్పుడు కూడా మనకి పొద్దుగూకులు సాయంత్రం నుంచి పొద్దున సాయంత్రం లేకపోతే మధ్యాహ్నం ఇట్లా అయినా కూడా లేకపోతే ఈ సభలు అని పెడతా ఉంటారు. సో పిల్లలకి నేను ఎంతో మందితో మాట్లాడానండి, పిల్లలు చదువుకోలేక జనాలు డోర్లు వేసుకున్నా కూడా ఈ సౌండ్లు ఇంతంత సౌండ్లు పెడితే అంటే ఆరోగ్య రీత్యా మాకు ఇట్లా ఆరోగ్యానికి ప్రాబ్లం ఉంది, లేకపోతే మేము చదువుకోలేకపోతున్నాము అనే కంప్లైంట్ కనుక మనం చేస్తే విషయం నిలబడిద్దాం.
మనం చూడబోయే కేసులు అన్ని కూడా దాదాపు దీన్ని ఈ యొక్క సమస్యనే ఎత్తి చూపుతూ దాని మీద నిర్ణయాలు వచ్చాయండి 5-6 కేసుల్లో. ఈ కేసులో ఏం జరిగిందంటే ఈ ప్రజా భద్రత, నైతికత, ఆరోగ్యానికి లోపలి మీరు మీ మతాన్ని ప్రాక్టీస్ చేయాలి, మీ మతాన్ని ఆచరించాలి, కానీ మీరు తలపెట్టేటువంటి మైకు లౌడ్ స్పీకర్ అనేది ప్రజా భద్రత ఆరోగ్యానికి దెబ్బతీసే కాబట్టి మేము పరిగణించామని కోర్టు కూడా ఒప్పుకోలేదు ఈ కేసు. అయితే రెండో కేసు ఏంటంటే కేరళలో జరిగిందండి. ఇది మనకి పిఏ జాకబ్ వర్సెస్ సూపర్ ఆఫ్ పోలీస్ 1993 పిఏ జాకబ్ వర్సెస్ సూపర్ ఆఫ్ పోలీస్.
సో 1993 కేరళ.
ఇక్కడ ఏం జరిగిందంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో రైట్ టు రిమైన్ సైలెన్స్ ఉందండి. రైట్ టు రిమైన్ సైలెన్స్ అంటే నేను నిశ్శబ్దంగా ఉండొచ్చు, అలాగే నాకు బలవంతంగా వినిపించే హక్కు అందులో లేదు. మీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని నాకు బలవంతంగా మీరేం వినిపించడానికి వీల్లేదు. ఫ్రీ స్పీచ్ ఇంప్లైస్ ఫ్రీడమ్ నాట్ టు లిజన్ అండ్ నాట్ టు బి ఫోర్స్డ్ టు లిజన్.
పర్ఫెక్ట్.
అంటే నాకు వినడానికి అక్కర్లేనిది, నాకు బలవంతం చేసి వినిపించడానికి మీకు హక్కు లేదు.
పర్ఫెక్ట్ అండి. యాక్చువల్గా అది కూడా వాస్తవం. అంటే సాదేవ్ గారు మీరు చెప్పిన తర్వాత మళ్ళీ ఆ టాపిక్ వద్దాము. నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే మన రాజ్యాంగం రాసిన పెద్దలు ఎంత ముందుల చూపుతో నాకు తెలిసి 100-200 సంవత్సరాలు ముందుల చూపు చూసే రాసి ఉంటారేమో అని అనిపిస్తుంది సార్.
అవునండి, ఎందుకంటే మనకి రాసేటప్పటికే ఐరిష్, బ్రిటిష్, అమెరికన్ అన్ని రాజ్యాంగాల్ని స్టడీ చేసి మన దేశంలో ఉన్న సామాజిక, మతపరమైన, భౌగోళిక సమస్యలు అన్నిటినీ కూడా కలుపుకుంటూ తయారు చేసినటువంటి రాజ్యాంగం ఇది.
ఇదేం ఒక చిన్న విషయం ఏం కాదు నిజంగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అలాగే కమిటీ వాళ్ళకి మనందరం రుణపడి ఉన్నామంటూ ఆశ్చర్యం కూడా లేదు.
ఇక్కడ ఈ కేసులో ఇంకొక ముఖ్యమైన కోర్టు వారి ఒక అబ్జర్వేషన్ కూడా ఉందండి. అదేంటంటే సపోజ్ మీరు మీ మతం ప్రకటించే వ్యాప్తి చెందే ప్రక్రియలో మీరు ఒకరికి ఒక కాగితము, ఒక పుస్తకం ఇస్తారు. ఇచ్చినప్పుడు అది నేను తీసుకో నాకు అక్కర్లేదండి అని చెప్పి వెళ్ళిపోతాను, లేకపోతే తీసుకున్నా పక్కన పెడతాను చదవను, నాకు ఇష్టం లేదు నేను చదవను, లేదా తీసుకోను. కానీ మీరు ఆ పుస్తకాలకు ఐటమ్ ఇవ్వడం మానేసి ఒక ఊర్లోకి వచ్చి లౌడ్ స్పీకర్, యాంప్లిఫైర్, మైకు పెట్టేసుకుని నా చెవిలోకి నూరి పోసారనుకోండి, నా మెదడులోకి, నా చెవికి నా మెదడుకి ఆన్ ఆఫ్ బటన్ ఉండదు కదా.
అవును.
సో నేను మీరు వద్దన్నా నేను చచ్చినట్టు మీరు అది చేసి వినాలి నేను.
అంటే యూఆర్ మనం ఫోర్స్ గా లిజన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
ఇటీవల నేను ఒక తెలుగు రాష్ట్రంలో ఒక వీడియో చూశాను. రావటం రావటం ఊర్లోకి మీరు పలానా దేవుణ్ణి మీ రక్షకుడుగా అంగీకరించాలి, మీరు పాపాత్ములు అని ఊర్లో వాళ్ళందరినీ మూట కట్టి పాపాత్ములు చేసేసారు. ఇప్పుడు ఊర్లో వాళ్ళందరినీ పాప ఊరు ఒక ఊర్లోకి వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళందరినీ మీరు పాపాత్ములు అనే హక్కు వాళ్ళకి ఎవరు ఇచ్చారండి?
అవును.
అంటే అంటే ఎంత దారుణంగా ఉందంటే అసలు మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడుతున్నాం, అవతల వాడు ఏమనుకుంటాడు, ఏమీ లేదు, నాకు చెప్పాలని చెప్పేస్తాను అంతే. ఏమన్నా అంటే ఆర్టికల్ 1925 చూసుకోపో అంటాం.
సో బేసికల్ గా మళ్ళీ ఇంకొకసారి మనం రీట్రేట్ చేద్దాం సార్ మన ఆడియన్స్ కోసం. నైతికత, ఆరోగ్యం, ఇంకో పాయింట్ ఏంటి సార్?
ప్రజాభద్రత.
ప్రజాభద్రత. సో ఈ మూడు విషయాల్లో ఈ లోబడి మాత్రమే ఆర్టికల్ 25 ఉంటది. అంటే నోబడి క్యాన్ మేక్ యూ ఫోర్స్ లిజనింగ్ ఆర్ ఫోర్స్ గా వాళ్ళ మతాన్ని మన మీద రుద్దే ప్రయత్నం చేస్తే అది ఆర్టికల్ 25 తప్పు అని చెప్తుంది.
ఇది మనకి రాజ్యాంగంలో లిఖిత పూర్వకంగా పెట్టిన ఆంక్షలు ఈ మూడండి. అయితే రాను రాను సుప్రీంకోర్టు వారు ముందు వచ్చిన కేసుల ద్వారా ఈ ఆంక్షలకు ఇంకా కొన్ని ఆంక్షలు కలిపారు.
అబ్బో,
ఈ ఆంక్షల్ని ఇంకా ఇంకా ఫర్దర్ గా షార్ప్ గా డిఫైన్ చేశారు, ఇంకా విస్తారంగా వివరించారు. ఇప్పుడు ఇప్పుడు ఒక 2000 కేసు వచ్చిందండి, చర్చ్ ఆఫ్ గాడ్ ఫుల్ గాస్పెల్ వర్సెస్ కేకేఆర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్. ఇది 2000 వచ్చింది, చర్చ్ ఆఫ్ గాడ్ ఫుల్ గాస్పెల్.
ఒక్క నిమిషం సార్, అది ఒకసారి కొంచెం క్లియర్ గా చెప్పరా మన శ్రోతల కోసం? ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు కూడా నోట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఆడియో ఫామ్ లో పాడ్కాస్ట్ లు వస్తాయి కాబట్టి పాస్ గుర్తు కూడా మీరు నోట్ చేసుకుని మళ్ళీ గూగుల్ చేసుకోవచ్చు.
చర్చ్ ఆఫ్ గాడ్ ఫుల్ గాస్పెల్ వర్సెస్ కేకేఆర్ మెజెస్టిక్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్.
ఓకే, చర్చ్ ఆఫ్ గాడ్ ఫుల్ గాస్పెల్ వర్సెస్ కేకేఆర్ మెజెస్టిక్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ 2000. 30th August 2000.
ఇది ఒక చర్చ్ అంటే క్రైస్తవ మతంలోని ఒక వర్గం వారు వాళ్ళ ప్రార్థనలో మీకు తెలిసి పేర్లు వద్దు మనకి, ఆ ప్రార్థనలో భాగంగా వాళ్ళ విపరీతంగా డమ్ములు డప్పులు డమారాలు కొట్టి అరుపులు కేకలు చేస్తూ ఉంటారు. అది అమెరికాలో కూడా మీకు ఉంటుంది సమస్య, అది పెంటెకోస్ట్ అని అనుకుంటున్నాను నేను. అయితే వారు ఏం చెప్పారంటే,
ఇక్కడ నేను చెప్తాను సార్, మీరు మీ టాపిక్ అయిపోయిన తర్వాత ఇక్కడ విషయం కూడా చెప్తాను మీకు, చెప్పండి సార్.
అయితే ఇందులో వీళ్ళు ఏం చెప్పారంటే, మా మతం ఒక ప్రేయర్ లో భాగం ఇది, ఈ చప్పుడు చేయటం డమారాలు డప్పులు కొట్టి చేయటం మా ప్రార్థనలో అంతర్భాగం, ఇది మేము ఆపము, ఈ హక్కు మాకు ఆర్టికల్ 25 రాజ్యాంగం ప్రసాదించింది, కానీ మేము చేసి ఇస్తా ఉన్నారు. అయితే హైకోర్టులో ఓడిపోతే ఈ చర్చ్ వారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు.
అబ్బో,
సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఓకే మీ మతంలో డమ్ములు డప్పులు డమారాలు కొట్టి పూజ చేసే ప్రార్థన చేసే అంతర్భాగం ఒప్పుకున్నాము, కానీ మీ మతం వ్యాపించి స్థాపించిన వ్యక్తి మీ చప్పుడిని మైకు లౌడ్ స్పీకర్ యాంప్లిఫైయర్ ద్వారా పెద్దగా చేసి ఊర్లో వాళ్ళ ఇతర అందరి ప్రాణం తీయమని చెప్పలేదు కదా అని అడిగింది కోర్టు. అంతే కదండి, నో రిలీజియన్. కోర్టు వారు ఏమన్నారంటే, నో రిలీజియన్ ప్రిస్క్రైబ్స్ ఆర్ టీచర్స్ దట్ ప్రేయర్స్ ఆర్ టు బి రిక్వైర్డ్ టు బి పెర్ఫార్మ్డ్ త్రూ వాయిస్ యాంప్లిఫైయర్స్ ఆర్ బై బీటింగ్ ఆఫ్ డ్రమ్స్ అండ్ యాంప్లిఫైయింగ్ ఇట్ నాయిస్. సో ఒక హక్కు, ఇంకో ముఖ్యమైన సూత్రం చెప్పారండి ఏంటంటే, ఒక హక్కు ఐసోలేషన్ అంటే విడిగా చూడటానికి వీల్లేదు ఒక హక్కుని. మీకు మీకు మత స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి మీరు ఇంకో హక్కు గురించి మాట్లాడకూడదు అంటానికి వీల్లేదు. ఒక హక్కు వాడుకునేటప్పుడు అది ఇంకో హక్కుకి భంగం కలిగించకూడదు.
అంటే అన్ని మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ గా చూడకూడదు, అన్ని కలిపి
చూడకూడదు,
దాన్ని ఒక సిట్యువేషన్ లాగా కలిపి సినారియో లాగా చూడాలి.
మీ యొక్క హక్కు మీరు వినియోగించుకునేటప్పుడు ఇతరుల ఇతరుల హక్కులు వేరే కొన్ని ఉంటాయి కదా, వాటికి భంగం కలగకూడదు అని చెప్పారు. ఇక్కడ ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఆర్టికల్ 19(1) అంటే భావ ప్రకటన స్వేచ్ఛ. ఇప్పుడు నాకు మతం ఆచరించే వ్యాప్తి చేసే హక్కు ఉంది, నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, కాబట్టి మీరు రెండింటిని కలుపుకుని నా మతానికి సంబంధించిన సిద్ధాంతాలు సూత్రాలన్నింటినీ నేను నా ఇష్టం వచ్చినట్టు భావ ప్రకటన స్వేచ్ఛ వాడుకుని చెప్పుకుంటూ పోతానంటానికి వీల్లేదు. సో ఈ ఆర్టికల్ 19(1) కింద వీళ్ళు ఏం చెప్పారంటే ఆర్టికల్ 25, 19 కలిపి చదివితే వచ్చేటువంటి అర్థం ఏమిటంటే ఒకరికి మతాన్ని ఆచరించి ప్రకటించి వ్యాప్తి చేసేటువంటి హక్కు ఉత్తరవాదం రాజ్యాంగంలో ఆర్టికల్ 25(1) ఇస్తోంది. కానీ ఇది ఒక అడ్డము లేని స్వతంత్రమైన హక్కు కాదు,
ఎక్స్క్లూజివ్ కాదు,
అబ్సల్యూట్ కాదు, అబ్సల్యూట్ కాదు, ఇట్ ఈస్ సబ్జెక్ట్ ఇది ఆర్టికల్ 19(1) ఏకి లోబడి ఉంటుంది. ఈ రెండు ఆర్టికల్స్ కలిపి చదివితే వచ్చే నిజమైన మరియు సరైన వివరణ ఏమిటి అంటే ఒక పౌరుడు తనకు వినడానికి ఇష్టం లేనిది, తనకు అక్కర్లేనిది బలవంతంగా వినిపించే హక్కు ఎవరికీ లేదు.
పర్ఫెక్ట్.
ఇప్పుడు అది ఇందాక అనుకున్నా కదండి, మీ ఇంటికి ఒక వచ్చేసి నువ్వు పాపాత్ముడివి, నువ్వు నరకానికి వెళ్తావు, నేను చెప్పిన దేవుణ్ణి ఒప్పుకుంటే నువ్వు స్వర్గానికి వెళ్తావు అని మీకు చెప్పచ్చు, మీకు చెప్పచ్చు ఎవరైనా వచ్చి మీ ఇంటికి వచ్చి
ఈ సుత్తి వింటారని నాకు ఇష్టం లేదంటే వాళ్ళు
వెళ్ళిపోవాలి. అది వినిపించకూడదు కదా ఫస్ట్, నా మనసు
పాపించకూడదు
కదా. ఇప్పుడు నేను
వినిపించకూడదు అసలు, యూ హావ్ నో రైట్ అన్లెస్ ఐ కాల్ యూ, యూ హావ్ నో రైట్ టు టాక్ ఇన్ మై హోమ్.
నన్ను పాపాత్ముడిగా ప్రకటించే హక్కు నీకు ఎవరికి ఇచ్చారు, ఎవరు ఇచ్చారు?
అవును
అయ్యలేదు కదా. నీ మతం గురించి చెప్పుకో నువ్వు, నీ ఇంటికి వచ్చిన వాడికి, నీ ప్రార్థనా మందిరానికి వచ్చిన వాడికి చెప్పుకో నువ్వు. నువ్వు నా ఇంటికి వచ్చి నన్ను పాపాత్ముడు అంటావేంటి?
అవును.
రెండోది నేను నమ్మిన దేవుడు నిన్ను స్వర్గానికి నన్ను స్వర్గానికి తీసుకెళ్ళాడు, నువ్వు చెప్పే దేవుడే నన్ను దేవుడు స్వర్గానికి తీసుకెళ్తాడు, నువ్వెవరు చెప్పడానికి?
అవును,
అది నా హక్కు కదా.
అవును అవును, నేనేం నమ్మాలో ఏం నమ్మాలో ఏం నమ్మకూడదో అది నా ఇష్టం.
అంటే నా మనసు, నా ఇప్పుడు ఒకడు వచ్చి నన్ను నువ్వు పాపాత్ముడు అని వెళ్ళిపోయాక ఇక నాకు ఇద్దరు నిద్ర పడుతుందా నాకు?
అంతేగా,
ఇది ఇది విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు ఇక్కడ జరిగేది ఇది ఇండియాలో.
ఓకే, సో అంటే ఇప్పుడు ఒకసారి మీరు 25(a) గురించి చెప్పారు సార్, అలాగే 19(3), 3-4 కేసులు మనం మాట్లాడుకున్నాం, లాస్ట్ లో సమరీ చేద్దాం. అలాగే 19 ఆర్టికల్ ఏంటి సార్, 1, 2, 3 19 ఆర్టికల్ సబ్ క్లాసెస్ చెప్పరా?
19 లో వచ్చేసి మనకి రకరకాల ప్రాథమిక హక్కులు తెలిపారండి. అందులో ఏమున్నాయంటే భావ ప్రకటన స్వేచ్ఛ, ఒక చోట గుమిగుడే స్వేచ్ఛ, అంటే మనకు 144 సెక్షన్ లేనంత కాలం మనం చోట కూర్చొని మన విషయాలు చర్చించుకోవచ్చు. మనం రైట్ టు అసెంబ్లీ పీస్ఫుల్లీ, కత్తులు దట్టలు తుపాకులు లేకుండా రైట్ టు అసెంబ్లీ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్. మూడోది టు ఫార్మ్ అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్, మన యొక్క సిద్ధాంతాలు దాని పనుల కోసం యూనియన్లు సంఘాలు పెట్టుకోవచ్చు. నాలుగోది టు మూవ్ ఫ్రీ త్రూ టెరిటరీ ఆఫ్ ఇండియా, ఇండియాలోని ఏ ప్రాంతంలోకైనా వెళ్లి వచ్చే స్వేచ్ఛ. ఐదోది టు రిసైడ్ అండ్ సెటిల్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా, అంటే మన ఇండియాలో కొన్ని నిషేధం లేని ప్రాంతాలు తప్ప ఎక్కడైనా విడి స్థిరపడవచ్చు, ఉద్యోగం ఎదుర్కోవచ్చు. ఆరోగ్య ఎలాంటి వృత్తి ఎలాంటి ఉద్యోగం చేసుకోవచ్చు.
ఓకే ఓకే అండి, అర్థమైంది సార్. సార్ అలాగే అలాగే రీసెంట్ గా అయిన కేసులు ఏమైనా ఉన్నాయా సార్? అంటే ఇప్పుడు మీరు మనం 1955 ఒకటి చెప్పుకున్నాము, 1977 ఒకటి చెప్పుకున్నాము, అలాగే 2000 ఒకటి చెప్పుకున్నాము, అంతకంటే రీసెంట్ గా ఈ మధ్య కాలంలో జరిగిన కేసు ఏమైనా ఉన్నాయా సార్?
మధ్య కాలంలో ఒక ముఖ్యమైన కేసు 2005 వచ్చిందండి. ఇది ఒక సౌండ్ పొల్యూషన్ కేసు అంటారు దీన్ని. దీంట్లో ఎవరు వాదులు ప్రతివాదులు ఎవరు లేరు. ఒక సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు.
ఓకే,
అంటే బాగా సమాజంలో రకరకాల కారణాల వల్ల ఈ డమ్ములు డప్పులు మ్యూజిక్లు డీజేలు ఎక్కువైపోయినాయి అని ఈ ధ్వని కాలుష్యాన్ని నియంత్రించాలి అని కేసు చేశాడు ఆయన.
ఓకే,
ఆయన ఇండియాలో ఏదో ఒక చోట ఒక అమ్మాయికి మానభంగం జరిగి హత్య జరిగితే ఆ అమ్మాయి అరుపులు వినపడలేదు, ఎందుకంటే చుట్టుపక్కల చాలా మతపరమైన ఇంకో రకమైన చప్పుడు వచ్చేసరికి ఆ అమ్మాయి అరుపులు కేటర్ వెనక అమ్మాయి దారుణంగా హత్య గురైంది. ఆ సంఘటన చూపిస్తూ ఆయన సుప్రీం కోర్టులో కేసు వేశారు. అయితే ఈ కేసులో ధ్వని కాలుష్యానికి సంబంధించిన కేసు అయినా కూడా అది ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన అలాంటివి ఉన్నాయి కాబట్టి కోర్టు వారు విస్తారమైన చాలా విస్తృతమైన జడ్జ్మెంట్ ఇచ్చారు దీంట్లో.
ఏంటి సార్ అది?
మొదటిది ఏంటంటే ఒక మనిషికి తన ఇంట్లో ప్రశాంతంగా నిర్భయంగా నిరాటంకంగా ఉంటూ తన ఇంట్లోకి జ్వరపడేటువంటి ధ్వని కాలుష్యాన్ని ఆపే హక్కు ఉంది. తర్వాత ప్రశాంతంగా నేను ఇంట్లో ఉన్నప్పుడు నా ఇంట్లోకి మైక్ లౌడ్ స్పీకర్ యాంప్లిఫైయర్ పెట్టి నా ఇంట్లో లోపలికి చప్పుడు దూర్చే హక్కు ఎవరికి లేదు. అలాగే నేను ఇంట్లో కూర్చుని నా ఇష్టం వచ్చినట్టు చప్పుడు చేసి నా చుట్టుపక్కల వాళ్ళని డిస్టర్బ్ చేసే హక్కు నాకు లేదు, అందు లేదు. నేను నాకు చప్పుడు చేసి ఇద్దరు హింసించే హక్కు వాళ్ళకి నాకు లేదు, వాళ్ళకి చప్పుడు చేసి నన్ను హింసించే హక్కు నాకు లేదు. అంటే ఒక ఆధునిక సమాజంలో ఒక సివిలైజ్డ్ సొసైటీలో ఒకరి హక్కులకు ఒకరు భంగం కలిగించకుండా బతకాలి. మనకి ఇక్కడ ఈ కేసులో అతి ముఖ్యంగా ఏం చెప్పారంటే ఆర్టికల్ 21 అనేది మనకి ప్రశాంతంగా నిర్భయంగా నిరాటంగా జీవించే హక్కు అండి. రైట్ టు లైఫ్ అని ఒక లైన్ ఉంటుంది అంతే రాజ్యాంగంలో.
ఓకే,
ఒకే లైన్ ఉంటుంది రైట్ టు లైఫ్ అని. అయితే రైట్ టు లైఫ్ అనే ఒక లైన్ ని కోర్టు వారు చాలా విస్తారమైన అర్థం వచ్చేటట్టు తీర్పులు ఇచ్చారు.
సో రైట్ టు లైఫ్ అనేది ఆర్టికల్ 21 అండి.
21 అండి రైట్ టు లైఫ్ అనేది.
ఓకే,
వీళ్ళు ఏం చెప్పారంటే ఇదే ఈ ధ్వని కాలుష్య విషయంలో మాట్లాడుతూ ఒకరు మాట్లాడే స్వేచ్ఛ ఉన్నప్పుడు ఇంకోరికి వినకుండా ఉండే స్వేచ్ఛ లేదు, గతంలో ఉన్న జడ్జ్మెంట్ అని కూడా మళ్ళీ పునరుద్ఘాటిస్తూ ఇఫ్ ఎనీవన్ ఇంక్రీజెస్ ది వాల్యూమ్ ఆఫ్ ది స్పీచ్ విత్ అసిస్టెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ డివైసెస్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ఔరల్ అగ్రెషన్. అంటే ధ్వని యుద్ధం అన్నమాట, ఔరల్ అగ్రెషన్. ఒక మీరు మైక్ లౌడ్ స్పీకర్ యాంప్లిఫైయర్ వాడినప్పుడు అవతల వాడి మీద ధ్వని యుద్ధం ప్రకటించారు మీరు. ఇది ఒకరు స్వేచ్ఛగా నిర్భయంగా బతికేటువంటి హక్కు ఉల్లంఘన అవుతుంది.
ఓకే,
ఇది ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ వాడుకుని నేను జీవించే అవతల వాడి జీవించే హక్కు నరిస్తానంటే కుదరదు అని చెప్పింది ఈ జడ్జ్మెంట్ లో. అది చాలా ముఖ్యం అన్నమాట.
సో ఇది 2005
అండి. ఈ 2000 ఈ జడ్జ్మెంట్ లోనే వీళ్ళు ఏం చేశారంటే ఇండియాలో ఎక్కడెక్కడ ఎంత చప్పుడు ఉండొచ్చు లిమిట్స్ అన్ని పెట్టారండి.
ఓకే, సో ఇది బెంచ్ వచ్చేసి ఆర్సీ లహోటి అండ్ అశోక్ భాన్.
అవునండి,
ఆ కేసేనా సార్?
అవునండి, సుప్రీం నాయిస్ పొల్యూషన్ 18 జూలై 2005 అండి, 2005 18 జూలై చీఫ్ జస్టిస్ ఆర్సీ లహోటి అశోక్ భాన్ జడ్జి లహోటి నిన్న తీర్పు అనమాట. దీంట్లో మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమొచ్చిందంటే దీపావళి టపాయా ట్రయల్ మీద ఆంక్షలు విధించారు ఈ కేసులో, ఈ తీర్పులో.
ఓకే,
అది కూడా ఇందులో ఉందన్నమాట. అంటే దీపావళి టపాకాయలు మీరు కాలుస్తే అవతల వాళ్ళకి ధ్వని కాలుష్యం వచ్చి వాళ్ళ జీవితం ఇబ్బంది పడుతుంది అన్న కాన్సెప్ట్ తో ఇక్కడ జడ్జిమెంట్ ఇచ్చారు.
ఓకే,
ఇలాగే రీసెంట్ గా ఒక కేసు ఉందండి, ఇది 2015-14 ప్రాంతంలో వచ్చింది. ఇది కూడా ఒక చర్చి బయట పైన రూఫ్ మీద బయట చాలా లౌడ్ స్పీకర్లు పెట్టి చాలా గట్టిగా ప్రార్థన చేశారన్నమాట. ఇది దీంట్లో తమిళనాడులో ఒక చర్చి వారు అది సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు అన్నారు ఇది తప్పు ఉంది, ఇంతకు ముందే జడ్జిమెంట్స్ ఉన్నాయని చెప్తే ఒక జడ్జి ముందు సమీక్షంలో ఒక చర్చి వారు మేము చర్చ్ బయట చర్చ్ పైన ఉన్నటువంటి స్పీకర్లన్నీ తీసేస్తాము. తర్వాత చట్టం వచ్చే చప్పుడు ధ్వని కాలుష్యం చట్టాలకు ఉన్న సంబంధించి అక్కడ ఉన్న లిమిట్ లోపలే మేము చప్పుడు బయటకు వచ్చేటట్టు చేస్తాము అని లిఖిత పూర్వకంగా హామీ
ఇచ్చారు.
సో ఇవన్నీ కూడా మనకి ధ్వని కాలుష్యం మత వ్యాప్తి ఇవన్నీ కలిపి ప్రాథమిక హక్కులు అని కలిపి చాలా జడ్జిమెంట్లు వచ్చున్నాయండి మనకి.
ఇంకొకటి కూడా మనం డిస్కస్ చేయాలి సార్. సహదేవ్ గారు మనకి టైం అయిపోతుంది. వేరే ఒక ముఖ్యమైన టాపిక్ మన దగ్గర ఉంది కదా, అంటే ఇల్లీగల్ స్ట్రక్చర్స్. అంటే ఒక ప్రార్థనా మందిరం ఎవరన్నా కట్టుకోవాలంటే హిందువులకి ఎలా ఉంది, ముస్లింస్ కి ఎలా ఉంది, క్రిస్టియన్స్ కి ఎలా ఉంది, సో రాజ్యాంగం ఏం చెప్పింది, సో ఇది కూడా చాలా వరకు అర్థం కావాల్సిన విషయం సార్.
అంటే ఇప్పుడు ఆర్టికల్ 25 లో మతాన్ని పాటించే స్వేచ్ఛ ఉంది కాబట్టి ప్రార్థనా మందిరాలు కట్టుకుని మనం వాడుకోవచ్చండి. అయితే కొత్తగా ప్రార్థనా మందిరాలు ఏ మతం వారు కట్టాలనుకున్నా కూడా అక్కడ మామూలుగా బిల్డింగ్ ఏ సమాజంలో బిల్డింగ్ రూల్స్ ఉన్నాయి కదండి, సేఫ్టీ రూల్స్, స్ట్రక్చర్స్, పంచాయత్, మున్సిపాలిటీ పర్మిషన్, లేఅవుట్, జోనింగ్ రెగ్యులేషన్స్ అవన్నీ కూడా పాటించాలి. ఇది కాక ఒక ఒక అల్పసంఖ్యాక వర్గం వారు వాళ్ళ ప్రార్థనా మందిరం కట్టుకోవాలి అని అనుకుంటే అక్కడ వారికి జిల్లా గ్రామ పంచాయత్ అప్రూవల్, చుట్టుపక్కల వారి యొక్క నో అబ్జెక్షన్, మాకు అభ్యంతరం లేదు అన్నటువంటి తీర్మానము, ఇవన్నీ పెట్టి జిల్లా కలెక్టర్ కి అప్లికేషన్ ఇవ్వాలండి.
ఓకే, సో లీగల్ గా కట్టుకోవాలంటే అది ప్రొసీజర్.
ఇది కాక ఇప్పుడు మనకి గట్టిగా చూస్తేనండి, ఇప్పుడు ఒక ప్రార్థనా మందిరం అన్నది ఒక వ్యక్తిది కాదండి, ఒక ఒక వర్గం, ఒక సమాజాన్ని కనుక ఆ ప్రార్థనా మందిరం ఉన్నటువంటి జాగా వ్యక్తి పేరు మీద ఉండడానికి వీలు లేదు.
ఓకే, సో ఇట్ షుడ్ బి అండర్ ఏ కమిటీ ఆర్ ఏ ట్రస్ట్.
ఇక్కడ ఎస్ ఒక ట్రస్ట్, కమిటీ, అసోసియేషన్ అలాంటిది ఏదైనా ఉండాలండి. ఇక్కడ ఆ ప్రాపర్టీ ఆ యొక్క ప్రార్థనా మందిరం నడిపేటువంటి కమిటీ యొక్క పేరు ఉండాలి. ఇక్కడెక్కడ ఉండదు, చాలా చోట్ల ఉండదు. ఒక ఇల్లు ఇంటి జాగా కొనేసి అతను దాన్ని ప్రార్థనా మందిరంగా చాలా 99% మార్చేస్తున్నారు. ఇల్లీగాలిటీ. ఇప్పుడు అలాగే జిల్లా కలెక్టర్ వారు అధికారులు పర్మిషన్ ఇచ్చేటప్పుడు అక్కడ ఈ ఊర్లో ఆ మతానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారు రాయాలి.
ఓకే,
ఇప్పుడు మనకి గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్, దర్శనరామ స్వామీజీ వాళ్ళు ఇన్వాల్వ్ అయిన దాంట్లో 5 కుటుంబాలు ఉన్న ఒక 5 ఒక మతానికి చెందిన 5 కుటుంబాలు ఉంటే అక్కడ 9 చర్చలు ఉన్నాయి.
అబ్బో, అంటే ఏం సార్, ఒక కుటుంబం వాళ్ళు ఒకసారి ఈ వీక్ ఎక్కడికి వెళ్తే ఇంకో వీక్ అక్కడికి వెళ్తారా?
అది ఒక పబ్లిసిటీ లాగా ఏం చేస్తున్నారంటే వ్యాన్లు, బస్సులు, ఆటోలు అద్దెకు తీసుకుని చుట్టుపక్కల గ్రామాల్లో వచ్చి షో ఆఫ్ స్ట్రెంగ్త్ అన్నమాట. ఇక్కడ ఈ 9 చర్చలకి సరిపడి జనం ఉన్నారని చెప్పి ఒక వారం ఇక్కడ, ఒక సోమవారం ఇక్కడ, మంగళవారం అక్కడ, ఇది ఒక ప్రక్రియ మొదలెట్టారు. ఈ 9 చర్చల్లో 7 చర్చీలు కోరంబోకు గవర్నమెంట్ గ్రామ కంటం కామన్ ల్యాండ్స్ లో బలవంతంగా లాక్కుని కట్టుకుని ఉన్నాయండి.
ఓకే,
ఇది
అది కూడా ఇల్లీగల్. అంటే ల్యాండ్ మంది కాదు, రూల్ లాస్ ఒబే చేయం మనం, మైకులు పెట్టేస్తాం. సో ఇక్కడ బేసికల్ గా లీగల్ పరంగా ఆలోచిస్తే, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తే నథింగ్ ఈజ్ రైట్.
లేదండి, లేదు. ఇక ఒక ఒక జిల్లాలో మన వాళ్ళు ఈ జిల్లాలో ఎన్ని చర్చలు ఉన్నాయని ఆర్టీఐ సమాచార హక్కు చట్టం కింద పెట్టారండి ఒక అర్జీ. అందులో ఆ జిల్లా మొత్తంలో 7-8 చర్చలు ఉన్నాయి గవర్నమెంట్ రికార్డులో, అంటే జిల్లా మొత్తంలో. కానీ గ్రామంలో ఉన్నాయి చర్చలు. ఇది పరిస్థితి, వాస్తవ పరిస్థితి అది.
ఓకే, ఐ థింక్ మనం ఒకసారి ఆర్టీఐ గురించి కూడా ఒక షో చేయాలి సార్. యాక్చువల్ గా ఆర్టీఐ ఈ మధ్య కాలంలో ఆన్లైన్ లో కూడా అప్లై చేయొచ్చు, సో దాని గురించి కూడా ఒకసారి షో చేద్దాం. శ్రోతలకు ఒకసారి తెలియటం కూడా చాలా ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది నాకు. సో సహదేవ్ గారు, ఇప్పుడు మనం ఆర్టికల్ 19 మాట్లాడుకుందాం, 25 మాట్లాడుకుందాం, 21 మాట్లాడుకుందాం. సో ఇలా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వీటి గురించి మాట్లాడుకుందాం. పర్మిషన్ తీసుకోవాలి మైనారిటీ వాళ్ళు ఉంటే కనుక పర్మిషన్ లీగల్ గా, ప్లాన్ అప్రూవల్స్ కమిటీ, ట్రస్ట్ కి సంబంధించిన ల్యాండ్ లోనే కట్టుకోవాలి, అలాగే మైక్ లౌడ్ స్పీకర్లు పెట్టకూడదు, రైట్ టు లిజన్ ఎలాగ ఉందో, రైట్ టు అబ్జెక్ట్ కూడా అలాగే ఉంది అని మనం వివిధ విషయాలు కేసులు కూడా చర్చించుకున్నాం. సో ఇప్పుడు వీటన్నిటి సమ్మరీ చెప్పాలంటే ఏం చెప్తారు సార్ ఒక 5 మినిట్స్ లో?
ఇది ఇప్పుడు ఈ యొక్క మత మార్పిడి నా మతమే మంచిది వ్యాప్తి చెందాలన్న ఒక ఆలోచన వల్ల సమాజంలో జరిగేటువంటి ఘర్షణలు, రోజువారి ప్రతి గ్రామంలో ప్రతి రోజు కూడా వర్గ తగాదాలు, ఒకరినొకరు ఎదిరించుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, కేసు వేసుకోవడం జరుగుతున్నాయి. అలాగే మన కుటుంబాల్లో చీలికలు వస్తున్నాయి.
అవునండి,
తల్లిదండ్రులు చనిపోతే మత మారిన కొడుకు అంత్యక్రియలు చేయనంటున్నాడు. ఇప్పుడు ఒక సనాతన ధర్మం జన్మించిన వ్యక్తికి తన తదనంతరం పిండ ప్రధానం పితృలకి చేయటం, పూజ చేయటం అంతా కూడా ఒక ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ సనాతన ధర్మం.
అవునండి,
అది మరి చట్టాల్లో ఎలాంటి లేవు. అందువల్ల కొడుకు మతం మారేసరికి తండ్రి చనిపోతే ఆయనకి కర్మ ఎవరు చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఊళ్ళలో.
అవునండి, చాలా చాలా పేపర్లో కూడా మనం చాలా ఆర్టికల్స్ చూస్తూ ఉన్నాం.
ఇది కాక ఈ మతం ముసుగులో మనకి మిరాకిల్ హీలర్స్ వచ్చారు, అంటే మ్యాజిక్ అనమాట, మ్యాజిక్ క్యూర్స్, తర్వాత ప్రార్థనలు చేయడం వల్ల రోగాలు తగ్గుతాయని, లేకపోతే నూనె మూసుకుంటే తగ్గుతుందని, తలకాయ పోస్తారు ఖర్చు కట్టుకోమని, 5 రూపాయలు ఖర్చు 500 కమ్ముతాం, 10 రూపాయలు నూనె 500 కమ్ముతాం చేసి ఇలా సమం చేసుకున్న వాళ్ళు వచ్చారు.
ఓకే,
ఇలా మన సమాజంలో ఉన్నటువంటి సమస్యలు ని వాడుకుని ఇప్పుడు మన భారత స్త్రీలో కొన్ని రిప్రెస్డ్ ఎమోషన్స్ ఉంటాయండి. ఇండియాలో గతంలో స్వేచ్ఛ లేకపోయేసరికి ఆడవాళ్లలో చాలా ఫీలింగ్స్ నొక్కుపోయి ఉండేవి. అవి బయటికి తీసే ప్రక్రియలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే కథార్సిస్ అంటారు ఇంగ్లీష్ లో, అది ప్రార్థనకి ప్రేయర్ కి కథార్సిస్ కి తేడా ఉంది. ఇది మన మన పూనకం, మన భాష పూనకం వచ్చింది అంటారు చూడండి.
అవును,
అంటే మనిషికి ఇదే ప్రక్రియను వాళ్ళు మలుపుకొని ఈ ఆడవాళ్ళందరినీ పోగు చేసి, మగవాళ్ళు తమ వృత్తిలో బయటకు వెళ్ళిన వాళ్ళు ఆడవాళ్ళని పోగు చేసి ఈ కథార్సిస్ ఈ పూర్ణకాలు తెప్పించేసి ఇది మీ తోడు మహిమ వల్ల వచ్చింది, దీని వల్ల ఇది జరిగింది, అది జరిగింది అని మత మార్పిడి చేయటం. ఇది చట్టాలు ఉన్నాయండి మనకి 1954లోనే డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ అబ్జెక్షనబుల్ యాక్ట్ అని కూడా ఉంది. చట్టంలో అన్ని ఉన్నాయి. మనం తాయెత్తులు కట్టడం, తర్వాత మంత్రాలు చెప్పటం, ఇది పెట్టుకుంటే ఎయిడ్స్ పోతుంది అంటాం, అది రాసుకుంటే ఐడి పెరుగుతాం, జుట్టు పెరుగుతుంది అంటాం, ఇవన్నీ కూడా ఈ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ 1954 చట్టం చేసిన నిషేధం అండి. సో ఇది అన్ని ఉన్నా కూడా వాడుకోలేక పరిస్థితిలో దిగజారిపోతా ఉంది రోజు రోజుకి.
అవునండి, సో ఇక్కడ నా విశ్లేషణ కూడా యాడ్ చేస్తాను సాదే గారు. కేవలం ఈ మత మార్పిడి అనే విషయం మనం చూస్తే కనుక కేవలం మతం అనే కోణంలోనే చూడకూడదు, అంటే కేవలం రిలీజియన్ అనే కోణంలో చూసినంత వరకు మనకి ఒక ఆస్పెక్ట్ ఆఫ్ విషయం మాత్రమే అర్థమవుతుంది. అంటే వేరే ఆస్పెక్ట్స్ ఎలా చూడాలంటే ఇల్లీగల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చర్చి కట్టారు పర్మిషన్ లేకుండా, చర్చి కట్టారు, దట్స్ ఏ ఇల్లీగల్ యాక్టివిటీ, మతానికి సంబంధం లేదు, సో ఇల్లీగల్ గా కట్టారు. అలాగే కనుక మనం చూస్తే అవినీతి, అంటే ఫండ్స్ ఎఫ్సిఆర్ఏ గురించి మనం కూలంకషంగా చాలా సార్లు మనం ఇదే షోలో చర్చించుకున్నాం, ఫారెన్ కరెన్సీ రెగ్యులేటరీ యాక్ట్. సో సరైన ఆధారాలు లేకుండా, వివరాలు లేకుండా డబ్బులు ఎక్కడి నుంచో తీసుకొస్తే అది ఖచ్చితంగా అది ఇంటర్నేషనల్ అవినీతి కిందకు వస్తుంది. సో అది అది ఒక ఫైనాన్షియల్ క్రైమ్. అలాగే చట్టాల ఉల్లంఘన, ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుకున్నాం అంతా చూస్తే కనుక చట్టాల ఉల్లంఘన, మళ్ళీ దీంట్లో ఇక్కడ మతంతో సంబంధం లేదు. సో అలాగే ఇంకోటి చూసుకుంటే కనుక కుటుంబాలు విచ్ఛిన్నం, అంటే భర్త ఒక మతంలో ఉంటాడు, భార్య ఇంకో మతం మారుతుంది, ఆ ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ ఇలా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కానీ వీళ్ళందరినీ మతం మారుస్తాం వల్ల ఏమవుతుందంటే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయే పరిస్థితి ఇప్పుడు గ్రామాల్లో కనిపిస్తున్నటువంటి విషయాలు అదే ఉన్నాయి. అలాగే ఎన్నో ఆరోగ్య సమస్యలు, ఇందాక మీరు చెప్పినట్లు తైలం రాసుకుంటేనో లేకపోతే ఇట్లా హోలీ వాటర్ అను, సో ఇట్లాంటి ఎన్నో విషయాలు మొత్తం మారిపోతుంది అనే విషయం చూస్తే కనుక ఈ ఇట్లాంటి కేవలం మతమే కాకుండా ఇల్లీగల్ గా, అక్రమాల పరంగా, లేకపోతే రాజ్యాంగ ఉల్లంఘన, అవినీతి, కుటుంబం విచ్ఛిన్నత, అలాగే ఆరోగ్యం, ఇట్లాంటి సమస్యల్లో గనక మనం ఫేస్ చేసే ఐటమ్స్ ని మనం పరిశీలిస్తే కనుక ఇంకా చాలా లోతైన విషయాలు ఇంకా బాగా అర్థమవుతాయని నేను అనుకుంటాను సహదేవ్ గారు.
అవును అవునండి, అన్ని రకాలుగా ఇబ్బందులు వస్తున్నాయండి అందరికీను. అదండి
సో సహదేవ్ గారు, ఇప్పుడు అలాగే మీరు మీరు ఈ డేటా అంతా కలెక్ట్ చేశారు, సో మీరు స్వతహాగా ఏమైనా లాయర్ చదువుకున్నారా, ఎల్ఎల్బి అన్న చదువుకున్నారా, లేకపోతే మీ ఓన్ ఇంట్రెస్ట్ తో ఇవన్నీ చేశారా?
ఇంట్రెస్ట్ ఏనండి, అంటే అసలు దీని యొక్క పుట్టుపూర్వత్రాలండి, సమస్యం ఎక్కడ మొదలైంది, ఎలా వచ్చింది, మన చరిత్ర ఏమిటి, మన సంస్కృతి మీద దాడులు ఏమిటి, తర్వాత రాజ్యాంగం మారుతున్న కరెంట్ అఫైర్స్ లాగా చూసుకుంటూ పోతుంటే ఈ మనకి చూస్తుంటే అసలు ఈ సమస్య ఒక పెద్ద సమస్య అన్ని రకాలుగా ఏర్పడింది. నవలు కొంత సమాచారం తీసుకొచ్చి నేను జనాలకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇది తెలుసో తెలియకుండా కూడా ఇప్పుడు అవతల వాడు తప్పు చేస్తున్నాడని తెలియకుండా తప్పు చేస్తున్నాడు కాబట్టి ఆ భయ్యా బాబు నువ్వు చేసే తప్పు అని వాళ్ళకి తెలియాలి. తర్వాత ఈ ఘర్షణలు పోలీస్ కేసులు కొట్లాటలు తలకెండ పగొట్టుకోకుండా ముందు చట్టం న్యాయస్థానం నిర్ణయాలు తెలుసుకుని దాని పరంగా మెసులుకుంటే ఎవరికి ఘర్షణలు రావు, గొడవలు రావు. రాజ్యాంగం ఇచ్చిన చర్చ అందరూ చక్కగా వాడుకుని ప్రశాంతంగా జీవిస్తారు భారతదేశంలో అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క సమాచారం అంతా తీసుకొచ్చి ప్రజల ముందు పెడుతున్నానండి.
నిజంగా ధన్యవాదాలు సాదే గారు. అలాగే ఇప్పుడు మీరు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అది క్రియేట్ చేశారు కదా, ఎవరికన్నా ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కావాలంటే ఎలా సార్?
అంటే నేను ఇది ఇంతకుముందు ఒకటి నా యూట్యూబ్ ఛానల్ ఉందండి, సహదేవ్ కూనపులి అని, అందులో ఒక
పవర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి స్పెల్ చేస్తారా?
SHADEV
సహదేవ్
కూనపులి KUNALI. హలో,
KUNAPALLI అంతే కదా సార్?
PUNAPULI నా ట్విట్టర్ హ్యాండిల్ SAHAJIO జియో అని ఉంటుంది. హ్యాండిల్ పేరు వచ్చేసి @ old hand HYD అని ఉంటదండి.
ఓకే, సో అలాగే సహదేవ్ కూనపులి ఫేస్బుక్ లో కూడా ఉన్నారు మీరు, SAHADEVI కూనా KUNA పులి PULI.
అవునండి.
సో ఇది మన ఈరోజు సహదేవ్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఎన్నో విషయాలు నాకు కూడా ఫస్ట్ టైం తెలిసింది సహదేవ్ గారు, అలాగే శ్రోతలకు కూడా డెఫినెట్ గా ఇది వన్ ఆఫ్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మన ధర్మం, మన దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది కూడా ఒక డెఫినెట్ గా ఒక పెద్ద సమస్య. అలాగే మనం వింటున్న న్యూస్ ని బట్టి కూడా యాంటీ కన్వర్షన్ బిల్, యాంటీ కన్వర్షన్ ఫోర్స్డ్ కన్వర్షన్స్ మీద ఒక బిల్లు పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు, గవర్నమెంట్ చేస్తున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. సో లెట్స్ హోప్ అవి కూడా వస్తే మన హిందూ సమాజంలో ఇంకా కొంత చైతన్యం వచ్చి 10 మంది మన ధర్మం కోసం మన దేశం కోసం పనిచేయాలని ఆశిద్దాం. మీరేమంటారు సార్?
సరేనండి, నాకు అవకాశం ఇచ్చినటువంటి మైండ్ మీడియా వారికి, దాన ధర్మ ట్రస్ట్ వెంకట గారికి, విన్న శ్రోతలందరికి నా ధన్యవాదాలండి. నమస్కారం.
థ్యాంక్ యూ సహదేవ్ గారు, జై శ్రీరామ్. అలాగే వచ్చే వారం శ్రోతలందరికీ, వచ్చే వారం మళ్ళీ మరొక సరికొత్త టాపిక్ తో, సరికొత్త అంశంతో, ఒక వివిధ రకాలైన విశ్లేషణాత్మక కోణంతో మీ ముందరకు వచ్చే ప్రయత్నం చేస్తాం. భారతీయత మన బాధ్యత వింటున్నారు, వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు దిస్ షో. జై శ్రీరామ్, జై భారత్ మాత.
ఇంతవరకు మీరు విన్నారు వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం, August 27 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIND Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.